గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ క్రిస్మస్ సమయంలో మీరంతా కూడా సంతోషంగా ఉంటూ ప్రభు యొక్క సన్నిధిలో ఏకాంతంగా గడుపుతూ ఆయన యొక్క సన్నిధిని మీరు అనుభవించేటువంటి వారుగాను, దానిలో సంతోషించేటువంటి వారుగాను ఉంటున్నారని నేను భావిస్తాను. ఈ దినములలో మనము క్రీస్తు పుట్టుకను గురించి, దానికి సంబంధించినటువంటి అంశములను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనం చేసినటువంటిది మొట్టమొదట క్రిస్మస్ పరిచయము లేక క్రీస్తు జననము పరిచయము, రెండవది జకరియా ఎలిజబెత్, మూడవది మరియా ఎలిజబెత్ను దర్శించుట. ఇక ఇప్పుడు ఈరోజు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జననము గురించి చూడబోతున్నాము. ఈ వృత్తాంతము లూకాసు వార్త 1:57-80 వరకు వ్రాయబడి ఉన్నది. అక్కడేం వ్రాయబడి ఉన్నదంటే, ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా, తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడవడును లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సిగ్నల్ చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారు అందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికిని భయం కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమల ఎందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తం అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి విని వారందరూ, ఆ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్టు ప్రవచించాను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడినగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను. మరియు, ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలమునుంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఇప్పుడు చదువుబడినటువంటి భాగంలో చెప్పబడినటువంటి అంశాలు, మొదటిగా ఎలిజబెతు బిడ్డను ప్రసవించినట్లు చెప్పబడింది. అప్పుడు ఇరుగు పొరుగు వారు బంధువులు దేవుడు ఆమె మీద కనికరం చూపాడని తెలుసుకుని సంతోషించినట్లుగా చెప్పబడింది. రెండవది, 8వ రోజు సున్నతి చేసి పేరు పెట్టినప్పుడు జరిగినటువంటి విషయాలు చెప్పబడినాయి. ఆ సమయంలో జకరియా నోరు సడలటము, చుట్టుపక్కల ఉన్న వారికి భయము అదంతా కలగటం, ఆ సంగతులన్నీ విన్నవారు ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని వాటిని మనసులో ఉంచుకోవటం, దీని గురించి చెప్పబడింది. ఇక తర్వాత జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినట్లు రాయబడి ఉంది. ఈ ప్రవచనంలో మొదటగా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు ఏం చేశాడో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత తన కుమారుడైన బాప్తిస్మమిచ్చు యోహాను గురించి జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. చివరిగా బాప్తిస్మమిచ్చు యోహాను ఎదిగి ఆత్మయందు బలం పొందు వరకు ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది. మొదటగా 57-58 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఆనాడు దూత జకరియాతో పలికినటువంటి విధముగా ఆ మాట ఈ దినమందు నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలిజబెత్, జకరియాలు ఇద్దరు కూడాను వృద్ధాప్యంలో ఉన్నారు. పైగా ఎలిజబెత్ తన జీవితంలో గొడ్రాలుగా గడిపింది. అయితే జకరియా ధూపం వేయిచున్నటువంటి సమయంలో దూత ప్రత్యక్షమై దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆ వార్తను జకరియాకు తెలియజేసింది. ఆ సమయంలో జకరియా తాను నమ్మనటువంటి కారణము చేత తాను తాత్కాలికంగా మాటలాడలేని విధంగా మోగవడై ఉండినట్లుగా ఆ సంఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ధూపం వేయట పూర్తి చేసి ఆలయం బయటికి వచ్చిన తర్వాత తాను మూగవాడై ఉన్నట్లుగా ఆ దినమున గమనించినటువంటి ప్రజలు అప్పటి నుండి జకరియా మూగవాడై ఉండటం మాత్రమే చూచారు. సరే, ఇప్పుడు ప్రసవ కాలం వచ్చింది. ఎలిజబెత్ కుమారుని కన్నది. ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఆమెను కనికరించినట్లుగా బంధువులు, పొరుగువారు కూడా సంతోషించారు. చాలాసార్లు ఈ విషయం జరిగేటువంటిదిగా మన మధ్యన ఉండదు. ఎందుకంటే పైకి చాలా సంతోషం వ్యక్తం చేసినప్పటికీ బిడ్డ కలిగినందుకు చాలాసార్లు హృదయాంతరంగంలో అసూయ పడేటువంటి వారు ఆ విధంగా ఆమెకు ఆ బిడ్డ కలగకుండా ఉన్నట్లయితే బాగుండేదే అని అనుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. వీరు పొరుగువారిలోనూ, అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వారిలోనూ ఉంటూ ఉంటారు, బంధువులలో సహితము ఉంటూ ఉంటారు. పైకి బాగానే మాట్లాడతారు, ఏమండి మీకు బిడ్డ కలిగారంట కదా, చాలా సంతోషం అండి, కంగ్రాచులేషన్స్, చాలా కాలం అయిపోయింది బిడ్డ లేడే అని మేమెంతో బాధపడుతూ ఉన్నాము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ హృదయాంతరంగంలో వారు ఆ విధంగా ఉండరు. ఈమె గుడ్రాలుగానే ఉండి ఉన్నట్లయితే బాగుండేదే, ఈమెకు బిడ్డెందుకు కలిగింది, వంశోద్ధారకుడు ఎందుకు వచ్చాడు అని హృదయములో అసూయ పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఈ దినమందు మనం ఎలా ఉన్నాము? పక్కవారికి మేలు కలిగినట్లయితే, మేలు జరిగినట్లయితే సంతోషించేటువంటి వారంగా ఉంటున్నామా? కొన్నిసార్లు మన పిల్లవాడు తప్పాడు అనేటువంటి బాధ కన్నా పక్కింటి పిల్లవాడు పాస్ అయ్యాడు అనేటువంటిది మనకు చాలా వేదన కలిగిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు కూడా తప్పినట్లయితే అప్పుడు కొంచెం సముదాయించుకొని మా పిల్లవాడే కదలే, పక్కన పిల్లవాడు కూడా తప్పాడు అని కొంత మనల్ని మనం కన్సోల్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి చాలామందిలో ఉంటూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాసులలో సహితము ఇది లోపలెక్కడో దాగి ఉంటూ ఉంటుంది. ఇది సరైనటువంటి సమయం వచ్చినప్పుడు బయటపడేటువంటి అంశంగా ఉంటుంది. ఇలా లేకుండా ఉన్నటువంటి వారిని చూడాలంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కేవలము దేవుని యొక్క ఆత్మ మాత్రమే వ్యక్తిలో నిలిచి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేతనే వ్యక్తి నడిపింపబడుతున్నప్పుడు అది సాధ్యమయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కొంతమంది విశ్వాసులైనటువంటి వారు ఇలాంటి వాటిని చూచి బాధపడుతూ ఏమంటారంటే, పెద్దవారి దగ్గరకు వచ్చి ఏంటండి నాకు ఇలాంటిది సంభవించినప్పుడు మా ప్రక్కన ఉన్నటువంటి ఇదిగోండి మన గుడికే వచ్చేటువంటి విశ్వాసి ఈ రకంగా మాట్లాడారంటండి, పలాని వారి దగ్గర ఇలా చేశారంటండి, ఎందుకండి ఇలాంటి విశ్వాసులు కదండి వీళ్ళంతాను అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఎందుకంటే నేను క్రైస్తవ గృహంలో పెరిగినటువంటి వాడిని, మా తల్లిదండ్రులు ఇద్దరు కూడాను దేవుని సేవలో మొదటి నుండి వారి యొక్క చనిపోయే దినం వరకు ఉండేవ చేసినటువంటి వారు. ఇలాగా అనేక మంది వారి వద్దకు వచ్చి తోటి విశ్వాసులను గురించి చెప్పి బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే విశ్వాసులకు ఏ లక్షణమైతే ఉండాలని వీరు ఆశించారో ఆ లక్షణము వారికి లేకపోవటం చూచినప్పుడు వీరు బాధపడటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిది. అయితే మనం జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిది మనం అలాంటి వారిగా ఉన్నామా? మనం కూడా అలాంటి విషయాలు ఎప్పుడైనా చేసామా? ఇలాంటి సంగతులు మన విషయంలో కూడా ఎప్పుడైనా జరిగినాయా అనేటువంటిది మొట్టమొదటి మనం పరిశీలించుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, ఇలాంటి వారు సంఘంలో ఉంటూ ఉంటారు, అది ఎక్స్పెక్టెడ్. చాలామంది విశ్వాసులు అని అనగానే విశ్వాసులంతా కదా 100% పూర్తిగా దేవుని బిడ్డలు, వారు వారిలో ఏ విధమైనటువంటి కల్మషం అనేటువంటి దానికి తావు లేదు, సాతానుడు వారిని శోధింపడు అనేటువంటి ఆ యొక్క భావనలో ఉంటూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. సంఘములో రకరకములైనటువంటి వారు ఉంటూ ఉంటారు. సరైన విశ్వాసులు ఉంటారు, పూటీ విశ్వాసులు ఉంటారు, మారు వేషం వేసుకున్నటువంటి విశ్వాసులు సహితం ఉంటూ ఉంటారు. అదేవిధంగా శోధింపబడి శోధనకు లోబడిపోయేటువంటి విశ్వాసులు సహితము ఉంటూ ఉంటారు. ఈ దినమున క్రైస్తవ సంఘములన్నీ కూడాను ఇలాంటి విషయముల చేత పూర్తిగా ఇన్ఫెస్ట్ అయిపోతున్నాయి, పూర్తిగా నిండిపోయి విశ్వాసుల మధ్యన సఖ్యత అనేటువంటిది లేకుండగా ఎక్కడికెక్కడ గ్రూపులు, సూటిపోటి మాటలు, చాటు చాటుగా చేసేటువంటి వ్యవహారాలు, ఇవన్నిటితో కూడా సంఘము నిండిపోయి ఆత్మీయ అభివృద్ధి అనేటువంటిది చూడలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ దినమందు మనం కూడా మనలో మొట్టమొదటిగా ఈ యొక్క అంటే ఇతరులకు మేలు జరిగినప్పుడు దానిని గురించి సంతోషించలేనటువంటి స్వభావం మనలో ఉన్నదా? ఉంటే ఎప్పుడెప్పుడు ఉండింది? దాన్ని సరిచేసుకునవలసినది. ఇక రెండవది, ఇతరుల యొద్ద నుండి అది నీవు ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి విషయం. ఇతరులలో ఏ ఒక్కరిలోనైనాను అది నీకు కనబడవచ్చును. కనబడినప్పుడు నీవు బాధపడవద్దు. దాని విషయమే దేవుని యొద్ద ప్రార్థన చేయటం అనేటువంటిది మనం నేర్చుకునవలసి ఉన్నది. ఇక రెండవదిగా, 8వ దినము బిడ్డకు వచ్చినప్పుడు ఆ శిశువునకు సున్నతి చేయవలసి ఉండేది. ఆ దినమందు పేరు పెట్టవలసి ఉండేది. అంటే 8వ దినమందు బిడ్డకు సున్నతి చేసి పేరు పెట్టవలసి వచ్చేది. ఆ పేరు పెట్టవలసినటువంటి సమయంలో తండ్రేమో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మోగవాడైపోయి ఉన్నాడు. కాబట్టి తల్లిని అడిగితే ఆమె ఏమన్నదంటే యోహాన్ అని పేరు పెట్టాలని చెప్పింది. వాళ్ళు కొంత సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి, మీ బంధువుల్లో కానీ మీ ముందున్నటువంటి వారిలో కానీ ఎవరికి ఆ పేరు లేదే, ఇదేదో పేరు చెప్తున్నావేంటి నువ్వు? అందరూ చేసేటువంటి దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో నువ్వు ఏదో కొత్త పేరు పెట్టాలని అంటున్నావే అని సరే తండ్రి ఏం చెప్తాడో చూద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు జకరియా యొద్దకు వచ్చి ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సిగ్నల్ చేస్తూ, ఏమండి మీరేం చెప్తారు, పిల్లోడికి ఏం పేరు పెట్టాలని మీరు ఆశిస్తున్నారు అని ఆయనను సిగ్నల్ చేస్తూ అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన సంజ్ఞలతోటి పేరును ప్రొనౌన్స్ చేయలేడు కాబట్టి పలక తీసుకురండి, దాని మీద రాస్తాను అని అన్నాడు. ఇంతలోకి వీళ్ళు పలక అది తీసుకుని వచ్చారు. దాన్ని తీసుకొని జకరియా కూడా బిడ్డకు పెట్టాల్సినటువంటి పేరు ఏమని రాశాడంటే యోహాను అని రాశాడు. వారందరూ ఈ పేరు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, ఆమె ఏదో చెప్పింది అనుకున్నాము, ఈయన కూడా అదే దీనిలో ఉన్నాడేంటి, వీరిద్దరికి ఈ పేరు ఎలా తట్టింది, ఈ పేరు ఎలా పెట్టాలని అనుకున్నారు అని ఆశ్చర్యపడుతున్నటువంటి ఆ సమయంలో వెంటనే ఇంకో విషయం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, అప్పటి వరకు మోగవాడై ఉండినటువంటి ఆ జకరియా నోరు తెరిచి ధారాళంగా మాట్లాడటం ప్రారంభించాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ మరింత బిత్తరపోయారు. ఎందుకంటే దాదాపు 9 నెలల పాటు అతను మాట్లాడలేకుండా మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ గర్భంలో పడలేదు అప్పటికి. దూత జకరియాకు నీకు బొడ్డే పుడతాడని చెప్పిందో అప్పుడే బిడ్డ గర్భంలో పడినప్పటికి, అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 9 నెలలుగా ఆయన మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా నోరు పెగిలి మాట్లాడుతుంటూ దాంతో అందరికీ సంబరము, ఆశ్చర్యము, ఆ తర్వాత భయము అన్నీ కూడా కలిగినాయి ఒకేసారిగా. ఇక దీనితో ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడాను చుట్టుపక్కల ఆ ప్రాంతాలన్నీ కూడాను అందరికీ తెలిసిపోయినాయి. మనకి ఇది మామూలుగా పరిచయమైనటువంటి విషయమే. ఊళ్ళో ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కానీ అది ఇంటర్నెట్ కన్నా కూడాను ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలిగినటువంటి మెథడ్ ఏంటంటే మనుషుల ద్వారా. మనుషులు ఒకరికొకరు చెప్పుకుంటూ దానిని ఎంత దూరమైనా ప్రచారం చేయగలరు, ఎంతమందికైనా ప్రచారం చేయగలరు. ఇది ఇంటర్నెట్ అనేటువంటిది అందుబాటులోనికి రాని సమయంలో కూడా అనాది నుండి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నది. ఇంటర్నెట్ ఈనాడు వచ్చినప్పటికీ మనుషులు గుసగుసలాడుకోవటం, చెవిలో చెప్పుకున్నటువంటి మాటలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, ఎందరినో చేరిపోతూ ఉంటాయి. ఇవి మనకు అందరికీ పరిచయం అనేటువంటి విషయాలేనండి. ఆ విధంగా జకరియా ఎలిజబెత్కు సంబంధించినటువంటి ఈ బిడ్డ పుట్టడం అనేటువంటిది, ఆ పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టేటువంటి సమయంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఊరు వాడ మొత్తం పాకిపోయినాయి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, జకరియాను గురించి, వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవునిని స్తుతించుచు మాటలాడసాగాను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ జకరియా ఏం చేస్తున్నాడంటే, తన నాలుక సడలి మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మనము మన జీవితంలో ఏదైనా దేవుడు మేలు చేసినట్లయితే మొదటగా దేవునిని స్తుతించేటువంటి వరంగా మనం ఉండం. మొట్టమొదటిగా అందరికీ తెలియజేసుకోవాలని ఆ సంతోషకరమైనటువంటి వార్తను గురించి మురిసిపోతూ సంబరపడుతూ దానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని అందరికి తెలియజేయాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. మంచిదే, అందరికి తెలియజేయటంలో తప్పేం లేదు. అయితే మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆ క్రియను నీ ఎడల జరిగించినటువంటి, ఆ కృపను నీ ఎడల చూపినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించేటువంటి వాడుగాను, స్తుతించేటువంటి వాడుగాను దేవునిని ఉండాలి. అది చేయకుండా అనేక మంది ఎలా ఉంటారంటే, ఈ మిగిలినటువంటి వారికి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని మురిసేందుకు, ఆ తర్వాత ఒక పార్టీ అరేంజ్ చేసుకుంది ఎందుకు, ఆ పార్టీలో సంబరాలు, ఆ తర్వాత ఇదిగోండి తినటం తాగటం వీటితో నిండిపోతూ ఉంటుందే తప్ప దేవునికి చెల్లించాల్సినటువంటి ఆ స్తుతి కానీ కృతజ్ఞత కానీ హృదయంలో నుంచి వచ్చేటువంటివిగా ఉండవు. ఇంకోటి ఏంటంటే, దేవుడు నా పట్ల కృప చూపి ఉన్నాడే, ఆయనకు కానుకను సమర్పిస్తాను, నేను నా జీవితాన్ని అంతా కూడా ఆయనకి ఇచ్చినా గానీ నేను ఆయన నా పట్ల చేసినటువంటి ఆ మేలుకు ప్రతిగా రుణమును తీర్చుకునలేను, కానీ దీనికి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ మై లవ్ నేను కొంత ద్రవ్యము అనేటువంటిది కానుకగా వేస్తాను, ఆయన సేవ నిమిత్తమే ఇస్తాను, లేకపోతే మరొకటి చేస్తాను. ఇలాంటి ఐడియాస్ రానే రావండి. ఇది క్రైస్తవ లోకంలో మనకి పాతుకుపోయినటువంటి సమస్యగా ఉంటూ ఉన్నది. మొట్టమొదటిగా స్తుతించేటువంటి వారమై ఉండాలి. స్తుతి ఎప్పుడు వస్తుందంటే, నీ హృదయం కృతజ్ఞతతో నిండినటువంటిది అయి ఉన్నప్పుడు మాత్రమే స్తుతి అనేటువంటిది రాగలదు. ఆ కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే, దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ యొక్క మేలును నీవు సరైనటువంటి రీతిలో గ్రహించి, దేవుడు నాకు చేశాడే, అనేకులకు లేనటువంటి భాగ్యం నాకు అనుగ్రహించాడే, ఈ యొక్క వృద్ధాప్యములో అసలు గర్భం కలిగేటువంటి పరిస్థితి లేదే, గుడ్రాలైనటువంటి ఇలాంటి స్త్రీకి గర్భం కలిగేటువంటి పరిస్థితి లేదే, దేవుడు నా యొక్క మొరను ఆలకించి నాకు వృద్ధాప్యంలో సాధ్యం కానటువంటి సమయంలో, సాధ్యం కానటువంటి పరిస్థితులలో నాకు బిడ్డను అనుగ్రహించాడే అని ఆ కృతజ్ఞత భావం అనేటువంటిది, ఆ ప్రేమను, దేవుడు చేసిన మేలును నువ్వు ఎంత ఫీల్ అయితే, నువ్వు ఎంతగా దానిని అంగీకరిస్తే, అప్పుడు అంతగా నీ యొక్క హృదయంలో నుండి ఆయన ఎడల కృతజ్ఞత రాగలదు. కృతజ్ఞత వచ్చినప్పుడు నీ యొక్క నోరు ఆయనను స్తుతించగలదు. ఇవన్నీ జరుగుతున్నట్లయితే బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలో జరిగేటువంటివిగా ఉంటున్నావా? ఒకవేళ జరిగేవిగా ఉన్నా అన్నిసార్లు జరుగుతున్నాయా, లేకపోతే ఒకటి రెండు సార్లు జరిగి మిగిలినటువంటి దేవుడు చేసేటువంటి కృపలను మనం అందరికీ జరిగేయాలే, దేవుడు పెద్ద చేసేటంటావా, అందరికీ చేయట్లేదా, అదిగో అతను దుర్మార్గుడు, అతని జీవితంలోనూ అలా జరుగుతున్నాయి అని ఇట్లా వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటూ నీవు దేవునికి చెల్లించాల్సినటువంటి ఆ కృతజ్ఞతను, దేవునిని స్తుతించాల్సినటువంటి ఆ స్తుతిని పక్కన పెట్టేసేటువంటి వాడుగా ఉంటున్నావా? మనలను మనం పరీక్షించుకోవలసి ఉన్నది. ఆ తర్వాత ఏమని రాయబడి ఉన్నదంటే, అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమల ఎందంతటా ప్రచురమాయను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు నీతో ఉన్నట్లయితే, దేవుడు నీ పక్షముగా ఉన్నాడని, కార్యములు జరిగించుచున్నాడని తెలుసుకున్నటువంటి వారు భయపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మహా గొప్ప దేవుడే వారి పక్షమున ఉన్నాడు, మేము వారికి ఏమి చేయగలము అనేటువంటి భయాన్ని దేవుడు వారికి కలిగిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చూపినటువంటి కృపలు మరి ఏ జనము పట్లను చూపలేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొక్క చెరలో నుండి విడిపించేటప్పుడు ఆ ఎర్ర సముద్రం గుండా పాయలు చేసి ఆరిన నేలను వారిని అవలకు తీసుకుని పోయి ఫరో యొక్క సైన్యమును ముంచి వేసినప్పుడు జనులందరికీ మహాభయం కలిగినది. ఎందుకంటే అలాంటి విషయములు ఎన్నడూ జరగలేదు. దేవుని నామం పెట్టబడినటువంటి ఆ ప్రజలు వారి పట్ల దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలును ఆశ్చర్యకార్యములను ప్రజలు చూచినప్పుడు భయపడేటువంటి వారుగా, ఇశ్రాయేలు ప్రజలకు భయపడేటువంటి వారుగా ఉన్నట్లుగా వాక్యములు అనేకసార్లు మనం చూస్తూ ఉంటాము. అనేకమైనటువంటి యుద్ధాలు ఇశ్రాయేలు ప్రజలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో కూడాను వారు ఎప్పుడైతే యుద్ధం చేయటానికి రెడీ అవుతున్నారో, ఎవరైతే వారితో యుద్ధం చేయబోతున్నారో వారంతా భయపడుతూ ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు అని తెలిసినప్పుడు చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను భయపడుతూ ఉండేవారు. ఎందుకు అని అంటే దేవుడు వారి పక్షముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బట్టి. నీవును నేనును దేవునితో నడిచేటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి భయమును కలిగించడు గాని, తాను నీతో ఉన్నటువంటి విషయాన్ని బట్టి, ఆ యొక్క సత్యాన్ని బట్టి తాను ఇతరులలో భయం కలిగించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఇతరులు నీ యొద్దకు రావాలన్నా కానీ, నీతో ఏ విషయం చేయాలన్నా కానీ ఆచితూచి అడిగేసేటువంటి వారుగా దేవుడు చేయగలడు. నీవు నీకు నీవుగా పోరాడవు. నీవు ఇహలోక సంబంధమైనటువంటి పోరాటమును నోటి మాటలను, కత్తిపోటు వంటి మాటలను ఉపయోగించి, నీ యొక్క కుటిలమైనటువంటి ప్రవర్తనను ఉపయోగించి, లేకపోతే ఇంకా హీనమైన స్థితికి దిగజారిపోయి ఇక కుస్తీలు పట్టే పరిస్థితికి వెళ్ళవు గాని, దేవుడు నీ పక్షంగా ఉండి నీ యొక్క కార్యములను చక్కబెట్టేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడా? దేవుడు మన పక్షంగా మన కార్యములను తన కార్యములుగా తీసుకుని మన పక్షమును పోరాడేటువంటి వాడుగా ఉండగలుగుతున్నాడా ఉన్నాడా అనేటువంటిది మనము పరీక్షించుకోవలసి ఉన్నది. ఇక ఆ తర్వాత ఏమని చెప్పబడిందంటే, ప్రభు హస్తం అతనికి తోడయ్యుండిని గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగుడో అని వాటిని మనసులో ఉంచుకున్నారని రాయబడింది. ఇలాంటి విషయాలు ఎవరికి జరగనటువంటి విషయాలు సూపర్ న్యాచురల్ గా జరుగుతూ ఉన్నప్పుడు మనుషులలో భయం కలగటం మాత్రమే కాకుండా ఈ బిడ్డను గురించి వాళ్ళేమనుకున్నారంటే ఎలాంటి వాడవుతాడో అని వాటిని మనసులో ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనతో కూడా దేవుడు ఉన్నట్లయితే దేవుడు మన ద్వారా ఏ కార్యములు చేయనై ఉన్నాడో, ఏమి సంభవింపనై ఉన్నదో అనేటువంటి భయాన్ని దేవుడు వాళ్ళలో ఉంచటమే కాకుండా మన ఎడల భయభక్తులు కూడా వారికి కలిగేలాగా దేవుడు చేయగలడు. మనలను ప్రజలు ఆదరించేటువంటి వారుగా అప్పటి నుంచి ఉండవచ్చును, మనల్ని గౌరవించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనల్ని బట్టి ఆ విషయం జరగదు కానీ దేవుడు మనతో ఉన్నాడనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించినటువంటి వారై మనకు భయపడేటువంటి వారుగాను, మనలను ఆదరించేటువంటి వారుగాను ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ ఉండగలరు. ఇక ఇప్పుడు ఏం జరిగిందంటే, జకరియా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పటి వరకు మాట్లాడలేకపోయాడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ విధంగా ప్రవచించటం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకును తాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినటువంటి సంఘటన లేదు, ఎందుకంటే తన మోగువాడై ఉన్నాడు. అయితే స్త్రీలిద్దరు కూడాను, మొట్టమొదట ఎలిజబెత్ ఆ తర్వాత మరియా ఇద్దరు కూడాను ఆత్మపూర్ణులై మాట్లాడినట్లుగా మనం చూసాం. ఏమేమి మాట్లాడారు అనేటువంటి విషయాలను కూడా మనం ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి పాఠాల్లో చూసాం. ఇక ఇప్పుడు జకరియా వంతొచ్చింది, తను మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి తాను ఆత్మపూర్ణుడై ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా తన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుడు ఏం చేశాడో మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు 68 నుండి 76 వచనాల్లోనూ 79 వచనములో సహితము రాయబడి ఉన్నది. రెండవదిగా 77 నుండి 78 వచనాల్లో బాప్తిస్మిత్సు యోహాను గురించి, అంటే తన కుమారుని గురించి జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇక్కడ జకరియా మొదట మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవునిని స్తుతించాడు. ఆ తర్వాత తాను చేస్తున్నటువంటిది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఏమి చేసి ఉన్నాడో వాటన్నిటినీ మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపను ఎలా చూపి ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల పట్ల తాను ఎంచుకొని తన పేరు పెట్టినటువంటి ఆ ప్రజలకు ఏ విధంగా సహాయం చేశాడు, ఏ సందర్భాల్లో సహాయం చేశాడు అనేటువంటి ఈ యొక్క విషయాలను గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు. స్తుతి అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మన హృదయంలో కృతజ్ఞత ఉన్నప్పుడు వస్తుంది. ఆ కృతజ్ఞత ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం గతంలో దేవుడు చేసినటువంటి విషయాల్ని మాటి మాటికి తలంచుకునేటువంటి వారంగా, దాని విషయమై దేవునికి కృతజ్ఞత తెలియజేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడో ఆ సంఘటన జరిగిన సమయంలో ఒక స్తుతి కూటం లాంటిదో ఏదో ఒకటి పెట్టి ఓ పాస్టర్ గారిని పిలిచి చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత స్తుతి కూటానికి ఆమెన్ అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోరు. అయితే స్తుతి అనేటువంటిది ఎలా ఉండాలంటే స్తుతి కూటానికి పరిమితమైనటువంటిది అయి ఉండకూడదు, కానీ నీ యొక్క హృదయాంతరంగంలో నుండి ఎల్లప్పుడూ దేవునిడిలా పైకి ఉబికేటువంటి ఆ కృతజ్ఞత భావం అనేటువంటిది దేవుడు కనుగొనాలి. దాని విషయమై నీవు ఎల్లప్పుడు దేవునిని స్తుతించేటువంటి వాడు గాను, ఆయనకు కృతజ్ఞత తెలిపేటువంటి వాడు గాను ఉండాలి. ఈ విధంగా దైవ గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తూ ఉంటాము, దేవుడు తన ప్రజల ఎడల జరిగించినటువంటి క్రియలను అనేక మంది భక్తులు మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ వాటి నిమిత్తమై దేవుని ప్రజలను కృతజ్ఞతగా ఉండమని హెచ్చరిస్తూ, వాటి విషయమై వారిని స్తుతి చెల్లించాలని హెచ్చరిస్తూ అనేక మరలు చెప్పినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ జకరియా ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు జరిగించినటువంటి ఆ క్రియలను చెప్తూ ఏమని చెప్పాడంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆ మాటతో మొట్టమొదట ప్రారంభించాడు స్తుతితోటి. తర్వాత ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను, తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగజేశాను. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ దేవుడు గతంలో చేసినటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఈ విషయాలన్నింటినీ కూడాను ప్రస్తావిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని గురించి ఒక్కొక్క దానిని గురించి ఆలోచించాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మనం చూసుకుంటున్నటువంటి ఈ యొక్క పాఠ్యభాగంలో ప్రస్తుతం దీనిని గురించి లోతుగా మనము ధ్యానించవలసిన అవసరం లేదు. అయితే జకరియా కృతజ్ఞత కలిగినటువంటి భావంతో దేవునిని స్తుతించి దేవుడు తన ప్రజల పట్ల గతంలో జరిగించినటువంటి ఈ యొక్క కార్యములన్నింటినీ గురించి కూడా ప్రస్తావిస్తూ స్తుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా 77-78 వచనాల్లో జకరియా తన కుమారుడైన యోహానను గురించి ప్రవచిస్తూ, నీవు సర్వోన్నతని ప్రవక్తవి అనబడతావు అని చెప్తా ఉన్నాడు. ఇది తనకి ఎలా తెలిసినదంటే మొట్టమొదటిగా దూత చెప్పినది, ఆ తర్వాత తాను ఆత్మపూర్ణుడై మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తికి దేవుడు తన కార్యములను తన మనస్సును తెలియజేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి గ్రహించేటువంటి విషయాలు చాలా భిన్నమైనటువంటివిగా లోతైనవిగా ఉంటూ ఉంటాయి. ఆత్మపూర్ణుడైనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి, అవి చాలా శక్తి కలిగినటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ మాటలు విన్నప్పుడు ప్రజలకు ఒక్కొక్కసారి అర్థం కాదు, ఏమిటి ఇలా చెప్తున్నారు, దీనికి ఏమి సందర్భం, అటు ఇటు ఏం కనపడతలేదే అనుకుంటూ ఉంటారు లోకస్తులు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు లోతైనటువంటి విషయములను గ్రహించగలిగినటువంటి ప్రార్థన సహవాసం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది వాటిలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అంశాలని గ్రహించగలిగినటువంటి వారై ఉంటూ ఉంటారు. ఇక్కడ సర్వోన్నతుని ప్రవక్తవి అనబడతావు నువ్వు, నీవు దేవుని యొక్క ప్రవక్తవి అని చెప్తూ ఉన్నాడు. రెండవది, దేవుని మార్గములను సిద్ధపరచుటకై యోహాను ప్రభువునకు ముందుగా నడవనై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలని తను చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ప్రవక్తవుతావని, రెండవది ప్రభువునకు ముందుగా నడవనై ఉన్నటువంటి ప్రవక్తవుతావని చెప్తూ ఉన్నాడు. దేవుడు దీని నిమిత్తమే బాప్తిస్మ ఇచ్చి యోహానును క్రీస్తు ప్రభు జన్మకు ముందుగా పంపటం అనేటువంటిది జరిగింది. ప్రభు యొక్క మార్గములను సిద్ధము చేయవలసి ఉన్నది. తాను సిద్ధము చేసిన తర్వాత అప్పుడు రాజాదిరాజైనటువంటి యూదులకు రాజుగా జన్మించినటువంటి ఆ క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి తాను చేయవలసినటువంటి పనిని తాను చేసి మానవుల యొక్క పాపమునకు బలిగా ఆయన మరణించవలసి ఉన్నది. అయితే దానికి ముందుగా వచ్చినటువంటి ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను క్రీస్తు ప్రభు యొక్క మార్గములను సరళము చేయ నిమిత్తము కొంత ముందు పంపబడినాడు. ఆయన దేవుని యొక్క ప్రవక్తగా క్రీస్తు ప్రభునకు కొన్ని నెలలు ముందు జన్మించినప్పటికీ క్రీస్తు ప్రభుతో పాటు తాను కూడా సేవను జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో దేవుని యొక్క కార్యం అనేటువంటిది దేవుడు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపక పూర్వము మొదటిగా బాప్తిస్మిచ్చు యోహానును పంపి క్రీస్తు ప్రభు యొక్క మార్గమును సరళము చేసేటువంటి వాడిగా ఆయనను వాడుకున్నాడు. దీనిని బట్టి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నదని, ఆ ప్రణాళిక చొప్పున దేవుడు సమస్తమును జరిగించుచున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ని చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఈ కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. మనకు ఈ ప్రణాళికలో ఉన్నటువంటి అంశములన్నీ కూడా స్పష్టంగా మనకు తెలియకపోవచ్చు. అయితే అవి జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికలోని అంశాలని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటాము. ఈ విధముగా దేవుడు స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను కలిగి ఆ ప్రణాళికలో భాగంగా బాప్తిస్మిచ్చు యోహానును పంపడం జరిగింది. పిమ్మట కొద్ది నెలల తర్వాత క్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపటం జరిగింది. ఇక చివరిగా ఏమని చెప్పబడిందంటే 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నిలచియుండెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను జన్మించాడు. అయితే ఆయన ఎదగవలసి ఉన్నది, ఆత్మయందు బలము పొందవలసి ఉన్నది, అప్పుడు ఇశ్రాయేలునకు ప్రత్యక్షం కావలసి ఉన్నది. అప్పటి వరకును ఆయన ఎక్కడున్నాడంటే అరణ్యములో ఉన్నాడు. ఆయన మార్గమును సరళం చేయటానికి వచ్చినవాడు కాబట్టి బాల్యము నుండి కూడాను ప్రజల మధ్యకు వచ్చేసి దేవుని యొక్క కార్యములను చేస్తున్నట్లుగా ప్రభు యొక్క మార్గమును సిద్ధపరుస్తూ ఉండటంలో తాను గడిపినట్లుగా మనం చూడడం ఇక్కడ. అంటే దీనిని బట్టి మనకేం అర్థమవుతూ ఉన్నదంటే నీవు దేవుని యొక్క కార్యములను చేయటానికి పూనుకునే ముందు నీకు సిద్ధపాటు అనేటువంటిది కావలసి ఉన్నది. నువ్వు ఎదగవలసి ఉన్నది, ఆత్మయందు బలము పొందవలసి ఉన్నది. అప్పుడు మాత్రమే దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో దేవుని చిత్తానుసారముగా నీవు వచ్చి దేవుడు ఏ పని నిమిత్తమై నిన్ను నియమించినాడు ఆ పని నీవు చేసినట్లయితే అప్పుడు నీ పని ఫలభరితంగా ఉంటూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈరోజు రక్షణ పొందుతారు, రెండవ రోజు అటు ఇటు తిరగటం, సంఘాల్లోనూ కూటాల్లోనూ సాక్ష్యం చెప్పటం అనేటువంటిది, ఆ తర్వాత కొంతమంది గ్రూపుల్ని తీసుకుని వాళ్ళకి సాక్ష్యం చెప్పటం అనేటువంటిది, వాక్యం చెప్పటం అనేటువంటిది ఇలాంటివి మొదలు పెడతారు. అయితే కొంతకాలం జరిగిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఏం అయిపోతూ ఉంటారంటే వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో దేవుని యొక్క నామం ఎంత దోషణ పాలవుతుందో తెలుసా? ఇలాంటివి జరిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే మారు మనసు పొందినటువంటి యొక్క కొత్త దినాల్లో నువ్వు కొంత ఉద్రేకపరుడుగా ఉండవచ్చు. ఆ సమయంలో నీకు ఉండేటువంటి శోధనలు కానీ నీకు ఉండేటువంటి టెంప్టేషన్స్ కానీ రకరకములైనటువంటివి ఉంటూ ఉంటాయి. ఆ యొక్క టర్బులెన్స్ నువ్వు తట్టుకొని నీవు స్థిరుడవయ్యే వరకు నీవు కొంత మనుషులలో కనబడకుండా నిన్ను నీవు కాపాడుకున్నటకును, నిన్ను నీవు ఆత్మలో బలపరుచుకున్నటకును నీవు ఎదుగునట్లును నీవు నిలిచి ఉండవలసినటువంటి సమయము అదే ఉంటుంది. ఆ విధముగా చేయనటువంటి కారణం చేత దేవుని నామము మహిమ పరచబట్టానికి బదులుగా దూషణ పాలయ్యేటువంటి అవకాశం చాలా ఉంటూ ఉంటుంది. మా నాయన మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కరితోనూ వెంటనే సాక్ష్యాలు చెప్పించేవారు కాదు. కొంతకాలం పాటు వేచి చూచి ఈ టర్బులెంట్ పీరియడ్ అంతా కూడాను అయిపోయే వరకు వారిని గమనించి చూస్తూ ఉండేవారు. కొంత వీళ్లు సర్దుకున్న తర్వాత, కొంత వీళ్లు ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఒడుదుడుకులను ఎదుర్కొని కొంత స్థిరపడే వరకు వారిని గమనించిన తర్వాత అప్పుడు వారికి దేవుని వాక్యమును చెప్పేందుకు గాని తమ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకునేందుకు గాని ఎలా చేస్తూ ఉండేవారు. ఈ విధముగా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక సువార్థకునిగా ఆయన అనేక మంది విషయంలో చేస్తూ ఉండేవారు. నీవును నేను ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉన్నాం ఈ దిన మందు, వాళ్ళను మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కృతజ్ఞత అనేటువంటిది మన హృదయంలో నుండి రాగలుగుతున్నదా, స్తుతి అనేటువంటిది రాగలుగుతున్నదా, దేవుడు మన పట్ల చేసినటువంటి అన్ని వాళ్లను మనము ఫ్రీక్వెంట్ గా తలంచుకొనొచ్చు, ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి వారముగా ఉంటున్నామా, దేవుని బిడ్డలంటే భయపడేటువంటి వారంగా మనం ఉండగలుగుతున్నామా. ప్రజలు మనల్ని చూసి భయపడాలని మనం ఎప్పుడు కూడాను ఆశించకూడదు. కానీ నీవు దేవునికి సన్నిహితుడిగా ఉన్నట్లయితే దేవుడు ప్రజలలో నీ యెడల భయభక్తులు కలిగే విధంగా చేయగలడు. అయితే అది జరగాలని, నిన్ను చూచినటువంటి వారందరూ అంత దూరం పారిపోవాలని, నీవు ఒక మహా గొప్ప దైవజనుడమని, మనుషులు దూరంగా పారిపోవాలని, ఇలాంటివి నువ్వు ఆశించేటువంటి వాడవై ఉండకూడదు. అలాంటి ఆశించేటువంటి వాడు కానీ కొనసాగుతున్నట్లయితే దేవుడు వాటిని నీ యొద్ద నుండి తీసివేయనై ఉన్నాడేమో తెలియదు. కాబట్టి మనలను మనం ఈ దిన ముందు పరీక్షించుకొని దేవునికి సన్నిహితులమై ఉండగలిగినట్లుగా దేవుడు తన కృపను చూపి ఎలిజబెత్ జకరియాలకు బిడ్డను అనుగ్రహించి ఆయన జననములో ఏ విధమైనటువంటి గొప్ప కార్యములను జరిగే విధంగా చేసి ఉన్నాడు, ఆ విధంగా దేవుడు తన ఉద్దేశములను మన జీవితంలో సహితము సఫలపరచినట్లుగా మనము ప్రార్థన చేసుకునవలసి ఉన్నది. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమందు మేము ధ్యానించినటువంటి కొద్ది వాక్యము మా హృదయంలో పరించినట్లుగా మీరు సహాయం చేయండి. మేము వట్టి వారిని అనేకమైనటువంటి విషయములు మేము నేర్చుకునవలసి ఉన్నది, అనేక విషయములలో మేము స్థిరపడవలసినది, మీ పట్ల మేము జరిగించవలసిన అనేక కార్యములు మేము చేయనటువంటి వారంగా ఉంటున్నాము. మా ఎడల మా యొక్క దృక్పథం అనేటువంటిది మారవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయములన్నింటిలోనూ మాకు సహాయం చేసి మేము ఆత్మీయంగా పరిపక్వతలోనికి వెళ్ళునట్లుగా మమ్మలను సరిచేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.